ఈ మహాశబ్దమునకు, బండి పైకి లేచి కిందబడి ముక్కలైపోయిన శబ్దమునకు, లోపల పేరంటంలో ఉన్న యశోదాదేవి, రోహిణి మొదలైన స్త్రీలు, నందాదులు పరుగు పరుగును వచ్చారు. వచ్చి చూడగానే అక్కడ పగిలిన బండి ముక్కలు కనబడ్డాయి. ఈ బండి ఎలా లేచిందండి బాబు? ఇక్కడ కృష్ణుడు తప్ప ఎవడూ లేడు, ఈ బండి పైకి లేచి కింద ఎలా పడింది, ఎలా ముక్కలయ్యింది అనుకున్నారు వాళ్ళు. అప్పుడు ఆ బాలుడికి దగ్గరలోనే ఆటలాడుకుంటున్నటువంటి కొంతమంది పిల్లలు ఉన్నారట. ఈ పిల్లాడేమో ఉయ్యాల్లో ఉన్నాడు, దూరంగా ఓ చోట పిల్లలు ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్న పిల్లలు ఈ ఉయ్యాల తొట్టిలో ఉన్న కృష్ణుడు కాలెత్తి బండిని తన్నడం, బండి పైకి లేవడం, కింద పడడం, ముక్కలవ్వడం చూశారు. వాళ్ళు వచ్చి అన్నారు, మేము చూసాం, నందకుమారుడే కాలెత్తి ఈ బండిని తన్నాడు, బండి పైకి లేచింది, కింద పడింది, ముక్కలయ్యింది, వచ్చి అన్నారట. అనగానే పెద్దవాళ్ళంతా పక్కపక్కన వేరు, అంతా పెద్దవాళ్ళు కదా, జ్ఞానం ఎక్కువైపోయి పక్కపక్కన వేరట. బాలుండెక్కడ బండి ఎక్కడ, నభోభాగంబుపై జేర్పడం కాలం దన్నుట ఎక్కడ, ఆటపడుచుల్ కల్లాడివి ఈ జడ్డు పల్కే లోకం పునైన చెప్పబడునే, ఏ చందమోగాక చాలా పిలుచుచు వ్రేలు వ్రేతలు ప్రభూతాశ్చర్యులైరంతటం. చిన్న పిల్లాడేమిటి, ఇంకా మాసం కూడా పూర్తి కాని పసిపాప, ఇంత పెద్ద బండిని కాలితో తన్నాడా, ఈ బండి పైకి లేచి కింద పడి ముక్కలు ముక్కలైపోయిందా, ఇది ఉట్టి అసత్యం. ఈ ఆడుకునే పిల్లలు అసత్యం ఆడారు. లేకపోతే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఎప్పుడైనా విన్నామా, అసత్యపు మాటలు ఎప్పుడైనా విన్నామా? ఏమో ఏం జరిగిందో ఈ మధ్యకాలంలో ఈ రేపల్లెలోకి అన్ని అపశకునాలే వస్తున్నాయి. నిన్నగాక మొన్న ఓ రాక్షసు వచ్చింది, కృష్ణుడిని చంపాలనుకుంది, చచ్చింది, ఇప్పుడు బండి మీద పడింది, ఆ బండే పగిలింది, బాలుడికి ఏమవ్వలేదు. బహుశా ఇవేవో ఉత్పాతములు, రాక్షస మాయలు అయి ఉండాలి, అంతేకాని ఇది కృష్ణుడి మాయ కాదు, కృష్ణుడు తనలేదు అనుకున్నారు. ఆశ్చర్యపోయారు. ఎంతలో పాపం యశోద పరుగు పరుగును వచ్చి పిల్లవాడిని చేత్తో ఎత్తుకుని అతన్ని వక్షస్థలానికి అద్దుకుని తల నిమిరి ఏడ్చి, నాయన ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయనురా, నీకోసం పేరంటం పెట్టి నిన్ను మర్చిపోవడం ఏమిట్రా నాయన, అయ్యయ్యో ఆ దేవుడు అనుగ్రహించి నువ్వు బతికావు కాబట్టి సరిపోయింది, కానీ ఆ దిక్కుమాలని బండి నీ మీద పెడితే నువ్వు ఏమైపోయేవాడువో, ఆయనే తన్నాడని తెలియదుగా, ఆ బండి నీ మీద పడకుండా వాసుదేవుడు కాపాడాడు, ఆ దేవుడికి ఎప్పుడూ కృతజ్ఞురాలనే ఉంటాననుకున్నది. అల్లసితివి కదన్న ఆకుంటివి కదన్న, మంచి అన్న ఏడుపు వానుమన్న, చన్నుగుడువు మన్న సంతసపడుమన్న అనుచు చన్నుగుడిపి నర్భకున్నకు. అలసిపోయావా, ఆకలి ఎక్కువ వేసిందా, నా మంచి పిల్లాడు కదా, నా మంచి కుర్రాడు కదా, నా బాబు నా బాబు, పాలిస్తాం తాగే అని ఓదార్చి చన్నుబాలు ఇచ్చింది. ఒక పావుగంట ఆవిడ కోలుకోలేదట. అమ్మ లేక లేక కొడుకు పుట్టాడురా బాబు, ఈ కొడుకు మీద బండి పడిపోయి ఉంటే ఏమైపోను అని దడదడదు అలా ఉండిపోయింది పాపం. ఒక్కోసారి గండం గడిచాక కూడా అదే గుర్తుకొస్తుంది మనకి. ఏ కారులోనో ప్రయాణం చేస్తున్న వాడికి కారు కాస్త యాక్సిడెంట్ అయితే వాడు పట్టం తేరుకోడు, వాడు ఎప్పటికీ అమ్మో ఎలాగో బతికారా బాబు అనుకుంటాడనమాట. ఆ భయం వెంటాడుతుంది. అలాగే ఆవిడ కూడా ఒకటి రెండు రోజులు ఆ భయం అలా పట్టుకునే ఉంది పాపం. ఇక ఇక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు పాకడం మొదలెట్టాడు. వాళ్ళమ్మ పాకుండలు పెట్టింది, అడుగులు ఇయ్యడం మొదలెట్టాడు. ఆయనకి 1000 అడుగులు ఉన్నాయి. ఓం సహస్ర శేరషాః పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటోంది వేదం. అంటే వేల కొలది అడుగులు ఉన్నాయని అర్థం. వేల కొలది అడుగులు కలిగిన మహానుభావుడు 3 అడుగులు బలిచక్రవర్తిని దానం అడిగి, 2 అడుగులతో మన్ను మిన్ను ఈ 2 ఆక్రమించిన వాడు ఇప్పుడు కొత్తగా అడుగేయడం నేర్చుకున్నట్ట. ఆయన అడుగేయగానే శత్రువులు అడుగమని పడ్డారు, అధఃపాతాళానికి పోయారు. ఆయన తడబడి నడిచాడు, శత్రువులు తడబడ్డారు. ఆయన తడబడి నడిచాడు, ఆ తడబాటు నడకలు చూచి రంభాది అప్సరసలు నాట్యం నేర్చుకున్నారు. ఇది తడబాటు కాదు, డ్యాన్సు, మాకు కూడా నృత్యం నేర్పుతున్నాడు అనుకున్నారట. ఆయన ఏది చిట్టి చిట్టి అడుగులు ఇలా తడబడి పడిపోతారు కదా, ఆ పడిపోయే అడుగులు నృత్యం నేర్పాయట అప్సరసలకి. శత్రువులకి కంగారు తెప్పించి వాడు తడబడి పడేలా చేశాయి, శత్రువులు ఒకళ్ళతో ఒకళ్ళు కబుర్లు చెప్పుకునేలా చేశాయి. ఋషులు, ఇది మామూలు అడుగు కాదు, ఈ అడుగులను ఆశ్రయిస్తే కైవల్యం పొందుతామని ఆ అడుగుల దగ్గరకు వచ్చి రహస్యంగా రాత్రిపూట ఆయన పడుకున్నప్పుడు ఆయన కాలి కింద ఉన్న దుమ్ము ఎత్తి మీద రాసుకుని పోయేవారట. ఋషులు ఎక్కడైనా వెళ్ళగలరు కదా, ఇలాంటి వాళ్ళు ఉంటారండి. నేనే ఒకసారి పడుకుని ఉంటే నా శిష్యుడు ఒకడు పాదాలు వస్తడానికి వచ్చి నా కింద నాకు నిద్రపోతున్నాను అనుకుని అరికారి కింద ఉన్న దుమ్ముని బర్రు బర్రను గోళ్లతో గీకి మరి లేవు, నేను కడుక్కుని పడుకున్నాను కాళ్ళు, దుమ్ము లేకపోయినా దాన్ని గీకి నెత్తికి రాసుకున్నాడు. దాంతో 3 రోజులు అరికాళ్ళు మండే. మా గురువు గారి పాదధూళిని ఎత్తివేత పడాలని వీడే అనుకుంటే వారు ఋషులు అనుకోవడంలో ఆశ్చర్యం ఉంది. అందుకే రాత్రిపూట వాళ్ళంతా వచ్చి ఆయన పాదధూళి శిరస్సును వేసుకు పోయేవారు. లోకములను ఎప్పుడూ చూచి ఆయన కొత్తగా ఆడవాళ్ళని చూచి గుర్తుపెట్టినట్టనిచేట అనేవట. ఆయన ఎవరినైనా చూచి గుర్తుపెట్టినట్టు కనిపించగానే ఇంకక్కడికి వచ్చిన ఆడవాళ్ళకి ఆనందం వచ్చేసి, యశోదోయ్ మీ అబ్బాయి నన్ను గుర్తుపెట్టేశాడు, అయ్యి గుర్తుపెట్టేసి చేతులు చూస్తున్నాడు ఎత్తుకోమంటున్నాడు, ఎంత మంచివాడు, నీకంటే మీ అబ్బాయి అనయ్యం అన్నారు కొంతమంది యశోదని. ఇలా సోది చెప్పడానికి కొందరు వస్తారులేండి, అసలు యశోద కంటే ఆయన గొప్పవాడని పొగిడితే ఆవిడ ఆనందిస్తుంది కదా అనుకునేవారట. మరికొంతమంది ఏమన్నారో తెలుసా, ఈ అబ్బాయి మొదట ఏం మాట్లాడతాడో చూద్దాం అనుకున్నారు. ఈయన నిజంగా మొదటిసారి ఏం మాట్లాడాడు, అవ్వా అన్నట్ట. అవ్వల నిరుగక మువ్వురిక అవ్వల వెలుగొందు పరముడర్భకుడై ఆ అవ్వలకు సంత సంబుగ అవ్వా అవ్వా అనంగ అల్లన నేర్చను. ఆయన ఎవరు, అవ్వల నెరుగనివాడు, తల్లి లేదు, తనంత తాను ఆవిర్భవించిన పరమాత్మ. ఆయనకి తల్లి తండ్రి ఎవరు ఉంటారు, స్వయంభూ తనంత తాను పుట్టాడు. మరో అర్థం ఏమిటి, ఆ ప్లస్ వల అవ్వల అంటే ఆయనకి పైన ఇంకో దేవుడు లేడు, ఆయనే సూపర్లేటివ్ డిగ్రీ, సుప్రీం. అంతటి పరమాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అతీతుడైన పరబ్రహ్మ ఇప్పుడు చిన్న పిల్లాడిగా మారి అక్కడికి వచ్చే ముసలవ్వలకు ఆనందం కలిగేలాగా అవ్వా అబ్బా అండ నేర్చుకున్నాడు. ఇంకా ఆ స్త్రీలకు బ్రహ్మానందం కలిగి నన్నే పిలిచాడు, నన్నే చూసి నవ్వాడు, నన్నే చూసి నవ్వాడు, నన్నే అవ్వా అన్నాడు, నాకే బొవ్వా అన్నాడు అని వాడు ఆనందంతో ఎగిరి కదిలేసేవాడు. ఇలా వాడు చాలా ఆనంద పెట్టాడు ఆయన. ఒకరోజు ఆయన అటు ఇటు తిరిగాడు, ఆడుకుంటున్నాడు. అప్పుడు ఆయన ఎలా ఉన్నట్ట, తను ఉన్న నంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పోతకాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడికాని తునుక కాగా పాలభాగంబుపై పరగు కావిరి బొట్టు కాముని గెల్చిన కన్ను కాగా కంఠమాలికలోని ఘన నీల రత్నంబు కమనీయ మగు మెడ కప్పుగా హారవల్లులు ఒరగ హారవల్లులు కాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునకు తనకును వేరులేమి తల్ప వెలయునట్లు. శ్రీకృష్ణుడు ఆడుకుంటున్నప్పుడు నేల మీద ఉన్న మట్టి ఒంటికి అంటుకున్నది, ఆయన ఒంటికి అంటుకున్న మట్టి పూసుకున్న విభూతి పూతలా ఉంది. నుదుటికి చేతులకి మట్టి అంటుకుని అది ఎలా ఉంది, విభూతిలో ఉంది. వాళ్ళమ్మ ఒక ముత్యాలహారం నెత్తి మీద పెట్టింది, అది చంద్రరేఖ. ఈ చంద్రరేఖ ముత్యాల రేఖ చంద్రుడి యొక్క రేఖల జాబిలి రేఖలా ఉంది. తల్లి నుదుట పొడుగ్గా నల్లని బొట్టు పెట్టింది, కస్తూరి తిలకం కావిరి బొట్టు. ఈ నల్ల బొట్టు ఎలా ఉంది, మన్మధుణ్ణి భస్మం చేసిన శివుని 3వ కన్నులో ఉంది. వాళ్ళమ్మ మెడలో ఎంత ఇంద్ర నీలమణి వేసింది, ఈ ఇంద్ర నీలమణి నీలంగా ఉంటుంది కదా, అది ఎలా ఉంది, శివుడి యొక్క అందమైన మెడ దగ్గరుండే నలుపులో ఉందిట. శివుడు విషం తాగడం వల్ల ఆయన కంఠం ఎలా ఉంటుంది, నీలంగా ఉంటుంది. ఆ నీలం కూడా అందంగా ఉంటుందట, అందుకే కమనీయమగు అందమైన మెడ దగ్గర ఉండే కప్పు అంటే నలుపు. కప్పు అంటే సియూపి కప్పు కోసమా, అచ్చతెలుగులో కప్పు అంటే నలుపు. అందమైన మెడ దగ్గరుండే నలుపులాగా ఉందిట ఈ ఇంద్ర నీలమణి. ఆయన మెడలో గొలుసులు ఉన్నాయి. ఆయన కదిలినప్పుడు ఈ గొలుసులు, ఇంతంత పతకాలతో ఉన్న గొలుసులు పైకి లేస్తున్నాయి. ఆ లేస్తున్న పతకములు బుస్ బుస్ అని మీదకు వచ్చే పాముల్లో ఉన్నాయి. అంటే మెడలో ఉన్న గొలుసులు నాగేంద్రహారములుగా, ఇంద్రనీలమణి విషకంఠంలాగా, మట్టి విభూతిలాగా, నుదుట ఉన్న బొట్టు మన్మధుణ్ణి గెలిచినటువంటి మూడవ కన్నులాగా, పైన ఉన్న ముత్యాల హారం జాబిలి రేఖలాగా కనబడుతూ ఉండగా, బాల్యలీలలు చేస్తున్న కృష్ణుడు అచ్చం శివుడిలా కనబడ్డాడు. బాలకృష్ణుడు బాలశివుడిలో ఉన్నాడు. శివుడు కూడా పడుకున్న బాలుడు ఉంటాడే, ఎంత బాగుంటుందో బొమ్మ. అలా బాలకృష్ణుడు బాలశివుళ్ళే ఉన్నాడు. ఎందుకని, పిచ్చాళ్ళలారా మీరు కొట్టుకుతొస్తున్నారు శివుడు వేరు విష్ణు వేరని. శివుడు విష్ణువు ఒకటే, శివునకు తనకును వేరులేమి తెలపగలయ్యునట్లు. మా ఇద్దరికి తేడా లేదు, శివకేశవులు ఒకటే అని చెప్పడానికి అలా కనబడ్డాడు ఆయన. ఏ బాముగలుగక ఏ పారుగట్టికి పశుల కాపరి ఇంట బాము కలిగే, ఏ హాని వృద్ధులు ఎరుగని బ్రహ్మంబు పొదిగిటిలో వృద్ధి పొందదొచ్చే, ఏ తల్లి తనువాలు ఎరుగని బ్రహ్మంబు పొదిగిటిలో వృద్ధి పొందదొచ్చే, ఏ తపములనైనా ఎల్లమి పండని పంట వల్లవి జనముల వాడ పండే, ఏ హాని వృద్ధులు ఎరుగని బ్రహ్మంబు ఏ హాని వృద్ధులు ఎరుగని బ్రహ్మంబు పొదిగిటిలో వృద్ధి పొందదొచ్చే, ఏ చదువులనైనా ఇట్టిట్టి ధనరాని అర్థము అవయవముల అందముందే, ఆ మహాత్ముడు ఎంత తపస్సు చేసినా ఎప్పుడూ ఎవరికి దొరకనివాడు. మహాతపస్సు చేసిన మునులకు దర్శనమివ్వనివాడు. ఇవాళ ఈ గోపాలకులు ఏ తపస్సు చేశారో వాళ్ళ తపఃఫలితంగా ఆ ఇంట్లో చేరి వాళ్ళకి ఆనందం కలిగిస్తున్నాడు. తపస్సులకి దొరకనివాడు గోపాలకులకి కొంగు బంగారమై దొరికాడు. తల్లి చనుబాలు తాగనివాడు యశోద తల్లి అని పెంచుకుని, యశోద అనే ఒక ఆవిడని తల్లిగా చేసుకుని అమ్మ అని పిలిచి ఆవిడ చనుబాలు తాగి ఆనందం పొందుతున్నాడు. ఎంత చదువుకున్నా కృష్ణుని అర్థం ఎవరూ చేసుకోలేరు. ఏ చదువుల్లోనూ శ్రీకృష్ణుడి సౌందర్యం మనకు అర్థం కాదు. ఎంత కష్టపడి చదువుకున్నా ఆయన ఎలా ఉంటాడో ఏదో మాకు తోచింది చెబుతున్నాం, కానీ పూర్తిగా ఆయన ఎవరు వర్ణించగలరు. అలాంటి అర్థస్వరూపుడు, అర్థమే గ్రహించడానికి వీలు కానివాడు ఇప్పుడు అవయవాలు ధరించి ఒక అందమైన రూపంతో విజ్ఞానమునకు నేను రూపం అన్నట్టుగా కనబడుతున్నాడు. పుట్టడం పెరగడం చావడం ఈ ప్రక్రియ లేనివాడు. ఇప్పుడు వాళ్ళంతా కౌగిలించుకుంటూ ఉంటే ఆ పరబ్రహ్మ స్వరూపుడు పెరుగుతున్నట్టు నటించాడు. ఇలా ఆ పరమాత్ముడు జన్మలేనివాడు జన్మనెత్తి అమాయకులైన గోపాలకులకు ఆనందం కలిగిస్తూ రోజుకొక లీల, ఇంకా మాట్లాడితే రోజు కాదు క్షణమునకు ఒక లీల చూపిస్తూ వాళ్ళని యావజ్జీవితం ఆనందపెట్టాడు. వాళ్ళ మహాతపస్సులు లేక నిజంగా అడవిలో ముక్కు మూసుకున్నవాడు తపస్సుల, జ్ఞానం 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 అని నిరంతరం జ్ఞానం వెంటబడినటువంటి వాళ్ళకి జ్ఞానం రావడం లేదు. ఏ జ్ఞానము లేకుండా ఆవుల్ని కాసుకునే వాళ్ళకి సకల జ్ఞానస్వరూపుడైన పరమాత్ముని యొక్క దివ్యానుగ్రహం కలిగింది. అందుకే భగవంతుడు అనుగ్రహం కావాలి. కానీ ఏ జ్ఞానమునకు ఏ వైరాగ్యమునకు ఏ తపస్సులకు ఏ వేదములకు ఆయన చెక్కడు అన్నారు భాగవతంలో. అసలు ఇలాంటి ఘట్టములు చదివినప్పుడు నోట్లోంచి కాసేపు మాట రాదట. అందుకే శుకుడు కూడా పురాణం చెబుతున్నప్పుడు ఒక్కోసారి వేగంగా చెప్పడం అని అలా స్తంభించిపోయేవాడు. దానికి ఒక బ్రహ్మానందం మూల కారణం అన్నారు. ఆనందం ఎక్కువైపోతే వాక్కు తగ్గిపోతుంది. నిత్యం సాధన చేస్తే అప్పుడు వాక్కు తగ్గుతుంది, ఆలోచన పెరుగుతుంది, ఆనందం ఎక్కువ అవుతుంది. భగవంతుడు కళ్ళ ముందు నృత్యం చేస్తాడు. మనం ఇంకా పిచ్చి మాటలు మాట్లాడగలుగుతున్నామంటే మనం పురాణాలు వినడం వల్ల ఏమీ మనకు ప్రయోజనం లేదని అర్థం అన్నమాట. అలా పరమాత్ముడు రేపల్లెలో ఉన్న వాళ్ళందరికీ నిత్యానందం కలగజేస్తూనే ఉన్నాడు. ఇలా ఉండగా ఒకనాడు వాళ్ళమ్మ కడుపు నిండా పాలిచ్చి తొడ మీద కూర్చోబెట్టింది. ఇంతలో కృష్ణుడు అని ఆవులించాడు. ఆవులించిన బాలు వదన గహ్వరమున, అలా కుర్రవాడు ఆవులించగానే ఆ నోట్లో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సమస్త లోకాలు, భువన బ్రహ్మాండాలు కనబడ్డాయి. దాంతో ఆవిడికి మతిపోయింది. ఒరే బాబోయ్, వీడు ఏమిట్రా బాబు ఇలా కనబడుతున్నాడు, నోట్లో ఇవన్నీ కనబడుతున్నాయా, ఇది నిజమా కదా, ఇది పిశాచమాయా అనుకుని కుర్రాన్ని అక్కడ పడుకోబెట్టి వెళ్ళిపోయింది. తల్లికి నోట్లో 2 సార్లు లోకాలు చూపించాడు ఆయన. పురాణం చెప్పేటప్పుడు టైం సరిపోక మేము కొన్ని చోట్ల కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ పాలు తాగాక ఆవులించిన పిల్లవాడి నోట్లో ఈ లోకాలన్నీ కనబడ్డాయి. మళ్ళీ మట్టి తిన్నావా అని అడిగినప్పుడు కూడా లోకాలు చూపించాడు ఆయన. మరొక రోజు ఏం జరిగింది, తల్లి కృష్ణుడికి పాలు ఇచ్చింది. కడుపు నిండా పాలు ఇచ్చిన తర్వాత కృష్ణుడి ఒళ్ళో పడుకోబెట్టింది. నా బాబు ఎంత ముద్దగా ముచ్చట వచ్చేస్తున్నావో, ముద్దుగా ఉన్నావో. పిల్లలు కొందరు ముద్దుగా ఉంటారు, కొందరు బొద్దుగా ఉంటారు, కొందరు మొద్దుగా ఉంటారు. ఈయన చాలా ముద్దుగా నున్నగా ఉండేవాడు. అసలు కృష్ణుడిని ముట్టుకుంటే ఎలా ఉంటుందో మీకు తెలుస్తా, మీరు అడగచ్చు మీరు ముట్టుకున్నారా అని. నేను చాలాసార్లు స్వప్నంలో ముట్టుకున్నాను. శ్రీకృష్ణుడిని ముట్టుకుంటే ఏ వెన్నపూస, ఏ తేనె, తామర పువ్వులు ఆయన ముందు బలాదూరు. అది ఒక దివ్య రూపం, ఇది అలౌకికమైనది. ఆ రూపం మన లోకల్లో ఉన్న ఏ వస్తువుతో పోల్చిన పరమ కోమలంగా ఉంటాడు, మృదువుగా ఉంటాడు. ఓరి బాబు, ఆ సౌందర్యమును చూచి ఆ సౌందర్యమును స్వప్నములో తాకిన వాడు మళ్ళీ ఈ లౌకిక ప్రపంచంలో ఉండాలని కోరుకోడు, కోరుకోడు, కోరుకోడు. ఎప్పుడు గోవింద 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 అంటాడు వాడు. అంత ఆనందం కలుగుతుంది ఆ రూపాన్ని చూసి. అందుకే కుర్రవాణ్ణి ఆ ముద్దుల బాలుని ఒళ్ళో పడుకోబెట్టుకుని ప్రేమతో తల నిమురుతూ ఉండగా ఇంతలో బాలుడు కొండంత బరువు అయిపోయాడు. ఇంతకు పూర్వం వెన్నపోసంత బరువు ఉన్నాడు, ఇప్పుడు కొండంత బరువు అయ్యాడు. ఓరి నాయను, వీడు పుట్టినప్పటి నుంచి అన్ని చిత్రాలు విచిత్రాలు, అంతలోనే వెన్నముద్దంత ఉంటాడు, మళ్ళీ అంతలోనే కొండంత బరువు అవుతాడు. వెన్నముద్దం వస్తాం కానీ కొండనే వస్తాం అనుకుని బరువైన కొడుకు మోవను వెరవిడి తా జనని వెరచి ఇలమీద పెట్టి ధరగావబుట్టిన మహాపురుషుడు కాబోలు ననుచు బుద్ధిందల జన్. ఇంత బరువైన కృష్ణుడు మొయ్యలేకపోయింది. అమ్మో ఇంత బరువు ఏం వస్తాం అనుకుని ఆ పిల్లవాడిని అతి కష్టం మీద అరుగు మీద పడుకోబెట్టింది, లోపలికి వెళ్ళిపోయింది. ఇది నిజమేనా లేక భ్రాంతి, ఇంద్రజాలమా, కనికట్ట, మాహయ, అదేదో సినిమాలో మనోభ్రాంతి అంటాడే అలాగా, ఇది ఏమిటి విచిత్రం? చంటి పిల్లవాడు, ఇంకా ఏడాది కూడా రాని బాలుడు ఏమిటి, వాడు కొండంత బరువు అవడం ఏమిటి అనుకుని ఆ కుర్రవాడిని అరుగు మీద పెట్టి వంటింట్లోకి పోయింది. ఎందుకు ఇంత బరువు అయ్యాడు ఆయన? రాబోయే ప్రమాదం ఒకటి ఉంది, వాళ్ళ అమ్మని రక్షించాలి, అవతల వాడిని భక్షించాలి, వాడిని శిక్షించాలి, అందుకే అంత బరువు అయ్యాడు. కంసుడి దగ్గర తృణావర్తుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. గిర్రన సుడిగాలి రూపంలో తిరుగుతూ ఉంటాడు వాడు. అలా సుడిగాలి రూపంలో గిరగిరగిరగిరగా తిరిగేటటువంటి పరమ పాపాత్ముడు ఆ రాక్షసుడు. ఆ సుడిగాలి రూపంలో ఉన్న రాక్షసుని సంహరించి తల్లిని రక్షించాలి, అందుకే కృష్ణుడు బరువు అయ్యాడు. మీరు చూసారు అప్పుడప్పుడు పెద్ద సుడిగాలు వస్తుంది, గిర్రును తిప్పి పిల్లల్ని పైకెత్తుకుపోతుంది. సుడిగాలిలో చిక్కుకుంటే అంతవాడనే పైకి లేచిపోతాడు. అలాంటి రాక్షసుడు వస్తున్నట్ట, అందుకే కృష్ణుడు వాళ్ళమ్మను లోపలికి పంపడానికి బరువు అయినట్టు నటించాడు. వాళ్ళమ్మ లోపలికి వెళ్ళగానే ఇంతలో రాక్షసుడు వచ్చాడు. తృణావర్తుడు అనే రాక్షసుడు గిర్ర 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 గాలి తిప్పుకుంటూ వచ్చి కృష్ణుడిని ఎత్తుకుని పైకి వెళ్ళిపోయాడు. సుడి ఎరగని కృష్ణుడి యొక్క ఊళ్ళోకి సుడిగాలి రాక్షసుడు వచ్చి సుడి విసిరితే ఆ సుడిగాలి నుంచి వచ్చిన దుమ్ము కళ్ళల్లో పడి గోపాలకులు కాసేపు సుడి పడిపోయారు, తొట్టు పడిపోయారు. ఆ ఊళ్ళో అంత తుఫానుగాలు ఎరగరు. ఆ సుడిగాలికి కళ్ళు పూడుకుపోయాడు, అందరి కళ్ళల్లో దుమ్మే, కళ్ళల్లో దుమ్ము కొట్టాడు వాడు. అందుకే అందరూ కాసేపు కళ్ళు మూసుకుపోయారు, ఇళ్ళు వాకిళ్ళు దుమ్ము కొట్టుకుపోయాయి. కృష్ణుడి పైకెత్తుకుపోయాడు వాడు. అప్పుడు ఈ సుడిగాలి కాస్త తగ్గగానే యశోద పరుగు పరుగును వచ్చింది ఇంట్లోంచి. అమ్మో, ఈ సుడిగాలికి ఎవరం కదలలేకపోయాం, మా బాబు ఎక్కడున్నాడు, మా బాలుడు ఎక్కడున్నాడు, గోపాల బాలుడు ఎక్కడున్నాడు అని వచ్చి చూస్తే అరుగు మీద ఉండవలసిన కృష్ణుడు మాయమైపోయాడు. ఇంకా చూడండి, ఆవిడ గుండెలు బాదుకి ఏడవడం మొదలుపెట్టింది. దూడ మాయమైపోతే ఆవు అంబా అంబా అని అల్లాడిపోయినట్టుగా అల్లాడిపోయింది. నా కుమారుడు లేడు బాబు, ఈయన ఏడవడం మొదలుపెట్టింది. ఈ చుట్టుపక్కల ఆడవాళ్ళంతా వచ్చారు. ఏమైంది యశోద అంటే, సుడిగాలు వచ్చింది కదా, మా బాబులు ఎత్తుకుపోయింది వాళ్ళు, లేకపోతే నేను బతకలేను, ఏడవడం మొదలుపెట్టింది. ఎక్కడ పెట్టావమ్మా అన్నారు వాళ్ళు. అప్పుడు ఆవిడ ఏమంది, ఇక్కడ పెట్టి తిల్తనయుడు ఇక్కడ నాడుచు నుండి గాలితానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయే నేనెక్కడ దొత్తునంతు కమలేక్షణ క్రేపు తొరంగి కిన్నయ్యి పొక్కుచువాలు గోవు క్రియ భూస్థలి రాలి దురంత చింతయ్యి. ఇక్కడ పడుకోబెట్టాను అరుగు మీద మా అబ్బాయిని. ఇంతలో ఆడుకుంటూ ఆడుకుంటూ కృష్ణుడు అరుగులో ఈ చివరి నుంచి ఈ చివరి దగ్గరికి పాపుకొచ్చాడు. ఇంతలో ఈ సుడిగాలు ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ కుర్రవాడి సుడిది తిప్పి పైకెత్తుకుపోయింది. ఈ పిల్లవాడు ఎక్కడికి పోయాడో తెలియదు. నేను చూస్తే ఒంటరి దాన్ని. ఈ సమయానికి మా ఆయన సమయానికి లేడు. ఈ దిక్కుమాలుడు ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు అని మధ్యలో భర్త మీద పడింది. ఎప్పుడు ఇంట్లో ఉండమంటే ఉండడు. పద్మాకర్ గారు పిలిచారు, సప్తాహాలు పోతాడు, వింత ఇల్లు సంతకోల అనుకున్నది. అంటే నిజానికి భర్త అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు సమయమునకు ఎవరు ఒకళ్ళు తిట్టాలిగా. మరి పిల్లాడు మాయమైపోతే పిల్లవాడు పోయాడనే బెంగ కాస్త తిరిగి, సమయమునకు ఆయన లేడు. ఇప్పుడు ఈ పిల్లవాడిని ఎక్కడ బతుకుతాను, ఈ పిల్లవాడు లేకపోతే నేను బతకలేను బాబోయారు. గుండెలు బతుకుని దూడ చచ్చిపోతే ఆవు పడిపోయినట్టుగా అరుగు మీద పడి ఆడవడం మొదలెట్టింది. పాపం నిజంగా అక్కడికి వచ్చిన ఆడవాళ్ళంతా, ఏడవకమ్మ యశోద, ఏడవక తల్లి, ఓదార్చడానికి వచ్చారట. నిజంగా వాళ్ళు ఏడవద్దమ్మా అని ఓదార్చుతున్నారు. అలా ఓదార్చడానికే వచ్చారు. కృష్ణుడు వస్తాడులేమ్మా అంటున్నారు. కానీ ఆవిడ కృష్ణుడి కోసం ఏడుస్తూ ఉంటే వాళ్ళకు కూడా కృష్ణుడు అంటే ప్రేమ కదా, అందుకని ఓదార్చడం మాని అమ్మో యశోద కృష్ణుడు లేకపోతే నీతో పాటు మేము చచ్చిపోతామని అందరూ ఏడవడం మొదలెట్టారట. ఓదార్చేవాడు పోయారు, అందరూ ఏడవడం మొదలెట్టారట. ఆ పాపనికై పొగిలిడి ఆ పాపని తల్లి దూచి ఆరట పడుతున్న గోపాల సతులు బాష్ప జలాపూరిత నయనలైరి ఆర్తిం పడుతుంది. ఒక్కోసారి అంతే, ఓదార్చడం పోయి వీళ్ళు ఏడవడం మొదలెడతారు. ఒకసారి మా చుట్టాలు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పాప చచ్చిపోయింది. చచ్చిపోతే ఓదార్చడానికి వచ్చి వాళ్ళ అక్కగారు అనమాట. ఏమి నీ కూతురు పోయిందా, ఇంక నువ్వు బతుకు, నువ్వు చచ్చిపోతావే, నువ్వు చచ్చిపోతావు, రాగానే చచ్చిపోతావు ఏంటండి, ఎవడన్నా వింటనే అవుతాడు, ధైర్యంగా ఉండమని చెప్పాలి. నువ్వు బతకవు, నువ్వు చచ్చిపోతావు అండమేంటి. అక్కడ నిజంగా అదో పిచ్చి, కానీ ఇక్కడ ఇది పిచ్చి కాదు, కృష్ణుడి మీద పిచ్చి. కృష్ణుడు లేకపోతే ఒక్క క్షణం ఉండలేని ప్రేమ. ఆ ప్రేమ వల్ల వీరు ఏడవడం మొదలుపెట్టారు. వీళ్ళంతా ఇలా ఏడుస్తూ ఉండగా సుడిగాలి రూపంలో ఉన్న రాక్షసుడు ఎక్కడికో పైకి పట్టుకుపోయాడు. పట్టుకుపోయి పట్టుకుపోయి పైకి ఆకాశంలో చాలా దూరం పట్టుకెళ్ళి కృష్ణుడిని నొక్కి చంపుదాం అనుకుంటూ ఉండగా కృష్ణుడు హఠాత్తుగా రెండు చేతులతో ఆ రాక్షసుడు పేక గట్టిగా పట్టుకున్నాడు. బాలకుడు ఒక కొండ భంగి బరువయ్యది, పెద్ద కొండంత బరువైపోయాడు. కొండంత బరువై రెండు చేతులతోటి ఎండ్రకాయ పీత కొంగ మెడ నొక్కినట్టు నొక్కేయడం మొదలెట్టాడు. దాంతో వాడికి ఊపిరి ఆడలేదు, వాడు సుడిగాలిగాడికి గాలి అందలేదు, వణికిపోయాడు వాడు. ఇదేమిట్రా, ఇందాక వెన్నముద్దలా చిన్నగా ఉన్నాడు అనుకున్నాను, ఇప్పుడు కొండంత బరువు అయిపోయాడేమిటి, ఏదో పిల్లవాడైతే ఎత్తుకుపోతాం కానీ కొండలను ఎత్తుకుపోతాం. ఇది నిజంగా ఈ కుర్రాడు ఇంత బరువు ఉన్నాడా, కొంప తీసి వీడు ఏమన్నా కొండలను మింగాడా, పర్వతాలు పలహారం చేశాడా, ఏనుగులు మింగాడా వీడు అనుకున్నాడు. ఇంతలో కృష్ణుడు ఇంకా నొక్కడం మొదలెట్టాడట. దాంతో వాడికి ఊపిరి ఆగిపోయినంత పని అయిపోయి, బాబు నీకు పుణ్యం ఉంటుందిరా నాయన, ఎంతోమంది పిల్లల్ని ఇలా సుడిగాలి రూపంలో పైకెత్తుకుపోయి కింద పారేసి చంపాను, నువ్వు అలాంటి వాడివి కాదు, నన్ను వదిలేవంటే నీ పేరు చెప్పు బతుకుతాను, ఇంకెప్పుడు ఏ పిల్లల జోలికి వెళ్ళను, ఏ తల్లి జోలికి వెళ్ళను, వదలరా అంటూ ఉండగానే కృష్ణుడు ఇంకొంచెం ఒక్క నొక్కు నొక్కాడు. దాంతో వాడికి ముందు స్పృహ పోయింది, తర్వాత ఊపిరి పోయింది, ప్రాణం పోయింది. పెద్ద శబ్దంతో ఆ పైనుంచి కిందకు పడిపోయాడు వాడు. వాడు చచ్చిపోయేటప్పుడు అనుకున్నట్ట, సందేహం లేదు, నల్లగా ఉన్నాడు కానీ ఈ పిల్లాడు, వీడు నల్లవాడు కదా, నల్ల కొండ కాటుక కొండ అంజన పర్వతం కొట్టుకుపోయి ఉంటాను నేను అనుకున్నట్టు పాపం. ఈ విధంగా వాడు పెద్ద శబ్దంతో వ్రేపల్లెలో యశోదాదేవి ఇంటి ముందు ఏ అరుగు దగ్గర కృష్ణుడిని ఎత్తుకుపోయాడో ఆ అరుగు దగ్గరే పక్కనే పెద్ద శబ్దంతో కుప్పకూలి పడిపోయాడు. పడ్డంతో వాడి శరీరం చిన్నాభిన్నమైపోయింది, తునాతునకలైపోయింది, ముక్కలు ముక్కలైపోయింది. గుండెకాయ మాత్రం చెక్కు చెదరకుండా ఉందట, ఎంత పెద్ద గుండెవాడిది. వాడి గుండె ఎంత గొప్పదో తెలుసా, ఆ గుండెకాయ మనకు కుదరదు కానీ, లేదా దాన్ని ముక్కలు చేస్తే మొత్తం ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరికీ గుండెకే కొత్త గుండెకే పెట్టచ్చు, పాపిస్ట్ గుండెకే అనేది. అంతకంత గుండె, ఆ గుండెల మీద మాత్రం ఆడుకుంటున్నట్టు చెక్కు చెదరకుండా కృష్ణుడు. ఈ శబ్దమునకు ఏడుస్తున్న ఆడవాళ్ళంతా ఉలిక్కిపడి చూశారటు. పెద్ద రాక్షసుడు పడ్డం, వాడి శరీరం తుక్కైపోవడం, వక్షస్థలం మీద గుండె మీద మాత్రం కృష్ణుడు ఆడుకోవడం చూసి పరుగు పరుగును వచ్చి నా బాబు అని ఆ పిల్లవాడిని తీసుకొచ్చి వాడికి స్నానం చేయించి, దిక్కుమాల రాక్షసుడి రక్తం ఏ గ్రూపో ఎంతుందో, ఈ రక్తంతో కుర్రవాడి శరీరం అంతా తడిసిపోయింది, రక్తాభిషేకం అయిపోయింది అనుకుని యమునా నదిలో ముంచి మరీ స్నానం చేయించారు. సుడిగాలి రూపంలో ఈ రాక్షసుడు అన్నమాట నిన్ను ఎత్తుకుపోయింది, పాపిష్టాడికి తగిన శాస్తి చేశాడు, పైన దేవుడు ఉన్నాడు, లేకుండా ఎందుకుంటాడు, మా కృష్ణుడి తోలికి వచ్చిన వాళ్ళందరినీ మా విష్ణువు శిక్షిస్తాడు అనుకున్నది ఆవిడ. అప్పుడు స్త్రీలంతా ఇదంతా మన పుణ్యం అనుకున్నారట, మనం ఎక్కడో ఏ జన్మలోనో మహాపుణ్యం చేశాం, లేకపోతే కృష్ణుడు ఏమిటి, పైన ఎక్కడో రాక్షసుడి చేత అపహరింపబడిపోవడం ఏమిటి, ఆ రాక్షసుడు చచ్చి కింద పడడం ఏమిటి, కింద పడి కూడా కృష్ణుడు మాత్రం బ్రతకడం ఏమిటి, ఇది విచిత్రం కదా. గత జన్మంబుల ఏమి నోచితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, పూర్వజన్మలో ఏమి నోములు నోచాము, ఏ యజ్ఞములు చేశాము, ఎవరికేమి పెట్టితిమో, ఎవరికి ఏం పెట్టామో, ఏ పుణ్యాత్ముడికి ఇంత అన్నదానం చేశాము, ఏ సిద్ధ ప్రదేశము ఏ చింతారతిం పొద్దుపుచ్చితిమో. పద్మాకర్ గారు ఏ సుఖస్థలంలోనో పురాణం చెబుతూ ఉంటే శ్రద్ధగా విన్నామేమో, ఆయనకంటే ముందొచ్చి ఆయనకంటే వెనకాతలు అడుతూ పురాణం శ్రద్ధగా విన్నామేమో. ఏ సత్యములేమి పలికితిమో, ఏ సత్యాలు పలికేమో, ఏ సిద్ధ ప్రదేశంబు త్రొక్కితిమో, పవిత్రమైన హరిద్వారమో చారుధాము వంటి యాత్రలకేమైనా వెళ్ళామేమో. ఇప్పుడు చూడగంటి మెచ్చటన్ కృష్ణార్భకున్ నిర్భయున్, ఇప్పుడు ఈ పూట కృష్ణుణ్ణి నిర్భయంగా ఉన్నవాడిని చూడగలిగాం మనం చేసిన పుణ్యం వల్ల. కొన్ని పుణ్యములు చేస్తే పిల్లలకి మరణం రాదు గుర్తుపెట్టుకోండి, కొన్ని పుణ్యములు చేసిన వాళ్ళ పిల్లలు అకాలములో చావరు, నూటికి నూరేళ్ళు బతుకుతారు. ఆ ఏమిటి ఆ పుణ్యాలు వరసగా చెప్పారన్నమాట, నోములు, వరలక్ష్మి వ్రతం, చేటల నోము, పూటల నోము, ఇలాంటి నోములు, ఇలా నోములు నోచినటువంటి వాళ్ళ పిల్లలు ఆయువు ఆరోగ్యంతో ఉంటారు. యజ్ఞములు చేస్తే ఆ యజ్ఞంలో పాల్గొంటే యజ్ఞం చుట్టూ ప్రదక్షిణ చేస్తే యజ్ఞగుండం చుట్టూ పిసిరుగొట్టుతనం లేకుండా అటువంటి వాడి పిల్లలకు కూడా ఆయువు ఆరోగ్యం పెరుగుతుంది. ఎప్పుడూ భగవంతుని కథలు మహాత్ములు చెబుతూ ఉంటే శ్రద్ధతో వినాలి. భాగవత కథలు విన్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా చిరాయువు ఆరోగ్యం పొందుతారు. వీలున్నంత వరకు ఎప్పుడూ భగవన్నామస్మరణం చేసే వాళ్ళ పిల్లలు ఆయురారోగ్యాలతో ఉంటారు. అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేసేటటువంటి వాళ్ళ పిల్లలు కూడా ఆయురారోగ్యాలతో ఉంటారు. సత్యం పలికేటటువంటి వాళ్ళ పిల్లలు కూడా ఆయురారోగ్యాలతో ఉంటారు. అదే ఈ పద్యంలో చెప్పారు, అందుకే ఈ పద్యం ఒకటి రెండు సార్లు చదువుతాను, మళ్ళీ వినండి. గత జన్మంబుల ఏమినోచితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, సత్యములేమి పలికితిమో, ఏ చింతారతిం ప్రొద్దుపుచ్చితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ సిద్ధ ప్రదేశంబు త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటి మెచటం కృష్ణార్భకున్ నిర్భయున్. ఈ పుణ్యములు మనం కూడా చేద్దాం, మన పిల్లల్ని మన వంశాన్ని అభివృద్ధి చేసుకుందాం. సాధ్యమైనంత వరకు అసత్యాలు ఆడద్దు, ఎందుకు వచ్చింది అంటే అవసరం ఉంటుంది ఒక్కొక్కప్పుడు. అత్యావశ్యక స్థితి తప్ప అనవసరముగా అసత్యములు ఆడరాదు. ఇలా వాళ్ళు అనుకుంటూ ఉండగా నందుడు అన్నాడు, వసుదేవుడు చెప్పినప్పటి నుంచి చూస్తున్నాను నిత్యం ఏవో గందరగోళాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పిల్లవాళ్ళకి శుభకార్యములు ఏమైనా చేస్తే, జాతకర్మములు చేయిస్తే వీళ్ళు బాగుపడతారేమో అనుకున్నట్ట. సరిగ్గా సమయానికి యాదవుల కుల పురోహితుడు గర్గాచార్యుడు వారు వచ్చారు. గర్గుడు అంటే యాదవ కుల పురోహితుడు. యయాతి మహారాజు గారి కాలం నుంచి ఆయనే కుల పురోహితుడు, అంటే కృతయుగం నుంచి ఈ ద్వాపర యుగం దాకా ఆయనే కుల పురోహితుడు. ఎందుకు ఈ పౌరోహిత్యాన్ని కానీ ఒప్పుకున్నాడు అంటే, ఈ వంశంలో కృష్ణుడు పుడతాడు, కృతయుగం నుంచి ఆ వంశానికి సేవ చేస్తే ద్వాపర యుగంలో ఆ వంశంలో పరమాత్ముడు పుడతాడు, ఆ పరమాత్ముడికి నేను పేరు పెట్టదాం, జాతకర్మములు చేయిద్దాం, అప్పుడు నేను తరిస్తాను. కృష్ణుడికి పేరు పెట్టడం ఏంటి మరి? ఆయనకి పరమాత్మకి పేరు పెడితే ఇక నా పేరు ముల్లోకాల్లో మారుమోగిపోతుంది, నేను మోక్షం పొందుతాననుకుని ఈ పౌరోహిత్య ఇన్ని యుగములుగా చేస్తున్నాడు ఆయన పాపం. ఆయన వచ్చాడు ఒక రోజున. అలా వచ్చిన గర్గాచార్యుడిని చూడగానే నందుడు ఎదురేగి ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఊరకరారు మహాత్ములు, ఊరకరారు మహాత్ములు, వారథముల ఎండ్ల కడకు వచ్చుటలల్లం కారణము మంగళములకు నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా. గొప్ప గొప్ప వాళ్ళు మహాత్ములు మన ఇంటికి కాలక్షేపానికి రారు, సరదా కోసం రారు. ఒక వ్యక్తి మీ దగ్గరికి ఎందుకు వస్తాడు? గొప్పవాడు ఏదో కాలక్షేపానికి కాదుగా. అందులో మాలాంటి సామాన్యుల ఏళ్ళకి మీలాంటి మహాత్ములు వచ్చారంటే దాని వెనక ఏదో పరమార్థం ఉంటుంది. మాకు శుభము చేకూర్చడానికి, మాకేదో మేలు చేకూర్చడానికి వస్తారు తప్ప అనవసరముగా రారు. నీ రాక నిజంగా మాకు శుభమే. నువ్వు సామాన్యుడివా, జ్యోతిశాస్త్రులకల్లా మేటరివి తేజోమూర్తివా, శాంత విఖ్యాత స్ఫూర్తివి బ్రహ్మబోధనుడవా, కర్ణింపు నా పొలుకు నిర్ణీతుండైన గురుండు మానవులకు విప్రోత్తముండండ్రు, నీ చాతుర్యంబున ఈ కుమారులకు సంస్కారంబు చేయంగనే. నీవు జ్యోతిశాస్త్రవేత్తల్లో గొప్పవాడు, నీ వంటి జ్యోతిష్కుడు ఈ ప్రపంచంలో లేడు. నీ తేజస్సు గొప్పది, నీ ఖ్యాతి ప్రపంచమంతా వ్యాపించింది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఏ మూల చూసినా నీ పేరు మారుమోగిపోతుంది. మేము సుఖస్థలం వెళ్ళాం, అక్కడ నువ్వే కనబడుతున్నావు, నీ బ్యానరే కనబడుతుంది. హైదరాబాద్ వచ్చాం, నీ బ్యానరే కనబడుతుంది. హరిద్వార్ వెళ్ళాం, అక్కడ నువ్వే. ఇలా ఏ మూలకెళ్ళినా నీ కీర్తి వ్యాపించి ఉంది. నీ వంటి మహాత్ముడు బ్రహ్మజ్ఞాని మరొకడు ఉండడు. అసలు మానవులకు గురువు అంటే నువ్వే. నీలాంటి ఉత్తముడు పురోహితుడు మాకు దొరకడం మా అదృష్టం. విప్రోత్తములు మానవులకు దేవతల చేత నిర్ణయింపబడిన గురువు అని పెద్దలు చెప్పారు. అందుకే నేను నిన్ను అడుగుతున్నా, నీ పాండిత్యం ఉపయోగించి ఈ బలరాముడికి ఈ కృష్ణుడికి, అప్పటికి ఇంకా వాళ్ళకి పేర్లు లేవు, అప్పటిదాకా మన ఊరికే పురాణంలో తెలుసు కాబట్టి అంటున్నాం, కానీ ఆనాటి వరకు వాళ్ళు నేమ్లెస్, ఏదో నందకుమారుడనో యశోదాపుత్రుడనో రోహిణీ పుత్రుడనో అంటున్నారు, కానీ పేర్లు పెట్టలేదట. ఇంకా పేర్లు పెట్టు, వీళ్ళ జాతకాలు ఎలా ఉంటాయో చెప్పాను. కానీ ముందు పెద్దాడు బలరాముడు పిలిచాడు. బలము మిగులగలుగా బలభద్రుడన, ఈయనకి మంచి బలం ఉంటుంది కాబట్టి బలుడు అంటారు. కొందరికి బలం ఉంటుంది, ఆ బలముతో పుణ్యాత్ముల్ని పీడిస్తారు. కానీ అతడు పుణ్యాత్ముల్ని రక్షిస్తాడు, బలముతో లోకమునకు భద్రం కలగజేస్తాడు, శుభము కలుగజేస్తాడు. కాబట్టి ఇతడికి బలభద్రుడు అని పేరు పెడుతున్నాం. లోకంలో ఎవరు చూచినా ఇతన్ని ముచ్చట పడతారు, అంత అందంగా ఉంటాడు ఈయన. ఈ ప్రపంచంలో ఇంత అందగాడు మరొకడు ఉండడు. కాబట్టి ఇతనికి రాముడని పేరు పెడుతున్నాం. రెండు గర్భములలో, దేవకీ గర్భములో కొంతకాలం ఉండి మరికొంతకాలము పాటు రోహిణీదేవి యొక్క గర్భంలో ప్రవేశించి పుట్టాడు గనక, రెండు కడుపులలో పుట్టి పెరిగాడు గనక సంకర్షణుడు అని పిలువబడతాడు. ఇంకా ఈయనకి ఎన్నో పేర్లు ఉంటాయి.